మన ప్రభువైన యేసుక్రీస్తు ఘననామములో శ్రోతలందరికీ శుభముగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘననామునకే నిత్య స్తుతి కలుగునుగాక. ఈరోజు మనం సాతాను తంత్రాలు అనే అంశాన్ని పరిశీలించి చూద్దాం. అసలు సాతాను అనేవాడు ఉన్నాడా? దయ్యాలనేవి ఉన్నాయా? కొంతమంది ఆధునికులైతే సాతాను అనేవాడు అసలు లేడని, దయ్యాలనేవి అసలు లేవని చెబుతుంటారు. దయ్యాలు పట్టిన వారిని కొంత మానసిక దౌర్బల్యం కలిగిన వారుగా వారు చిత్రిస్తుంటారు. అయితే సత్యవేద గ్రంథమైన బైబిల్ ఏం చెబుతోంది విషయంలో? సాతాను అనే ఒకడు ఉన్నాడని, వాడు దేవుని విరోధి, మానవునికి విరోధి అని బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తోంది. ఆ రీతిగానే దయ్యాలనే ఉన్నాయని, దయ్యాలు మనుషుల్లో దూరుతాయని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దయ్యం పట్టినటువంటి అనేకులను యేసు ప్రభు ఆ దయ్యాల బారి నుండి విడిపించిన సంఘటనలను కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. పౌలు కాలంలో కూడా అనేక మంది మంత్రజ్ఞులు మంత్రతంత్ర విద్యలను అభ్యసించేటటువంటి వారిని, వారు పౌలు యొక్క బోధ విన్న తర్వాత మారు మనస్సు పొంది వారి యొక్క మంత్రతంత్ర విద్యలన్నింటినీ వదిలిపెట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారని, అట్టివారు తాము చేసిన కార్యాలు బహిరంగంగా ఒప్పుకొని వారి మంత్రతంత్ర విద్యలు కలిగినటువంటి పుస్తకాలను తెచ్చి కాల్చివేశారని అపోస్తల కార్యముల గ్రంథం 19:18-20 గల వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 8:9-13 వరకు గల వాక్య భాగాన్ని పరిశీలించినట్లయితే, ఫిలిప్ బోధ విని గారడీవాడైన సీమోను కూడా మారు మనసు పొంది బాప్తిసం పొందినట్లు వ్రాయబడింది. మోషే కాలంలో దేవుడు మోషేను ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలును విడుదల చేసి తీసుకురమ్మని పంపిన సమయంలో ఫరో సంస్థానంలో గారడి వారు, మంత్రగాళ్లు, శకునగాండ్రు ఉండేటటువంటి వారు. మోషే ఫరో సంస్థానంలో తన చేతికర్రను కింద పడవేసినప్పుడు అది సర్పంగా మారింది. వెంటనే ఫరో సంస్థానంలో ఉన్న గారడివారు, మంత్రగాళ్లు, శకునగాండ్రు కూడా తమ కర్రలను ఆ రీతిగా క్రింద పడవేసి సర్పాలుగా మార్చగలిగారు. అయితే మోషే కర్ర ఇతర కర్రలన్నింటినీ కూడా మింగివేసినట్లు మనం చూస్తున్నాం. నిర్గమకాండములో మనం చూసినట్లయితే మోషే దేవుని శక్తి వలన కొన్ని అద్భుతాలు జరిగించాడు. ఐగుప్తులోని నీళ్లన్నిటినీ, నదుల నీటిని కానివ్వండి, జలాశయాల నీటిని కానివ్వండి, సమస్తమైన నీటిని రక్తంగా మార్చివేశాడు. ఐగుప్తులో ఉన్న గారడి వారు కూడా ఆ రీతిగా నీళ్లను రక్తంగా మార్చినట్లు మనం చూస్తున్నాం. దేవుని నామంలో, దేవుని శక్తితో మోషే పట్టణం వెలపల ఉన్నటువంటి కప్పలన్నిటినీ రాజ సంస్థానంలోనికి, పౌరుల గృహాల్లోనికి రాచేశాడు. ఐగుప్తులోని ఆ మంత్రగాళ్లు కూడా తమ మంత్రతంత్రాలతో కప్పలను ఐగుప్తు పట్టణంలోనికి, రాజ్యంలోనికి రాజేసినట్లు మనం చూస్తున్నాం. అయితే మోషే ధూళిని పేలుగా మార్చినప్పుడు ఆ మంత్రగాండ్రు, శకునగాండ్రు, గారడి వారు ఆ రీతిగా ధూళిని పేలగా మార్చడానికి పూనుకొని విఫలమైపోయారు. వారు అద్భుతాన్ని చేయలేకపోయారు. అప్పుడు వారు ఫరోతో, అయ్యా, ఇది నిజంగా దేవుని శక్తి, మోషే దేవుని శక్తి వలన ఇటువంటి అద్భుతాలు చేయగలుగుతున్నాడు, ఇటువంటి మహాద్భుతాలు మేం చేయలేమని ఒప్పుకున్నట్లు నిర్గమకాండం 8:16-19 వరకు గల వాక్య భాగం మనకు స్పష్టం చేస్తూ ఉంది. నిజమే, సాతాను పరలోకం నుండి పడద్రోయబడినప్పటికీ దేవుడు సాతాను శక్తిని పూర్తిగా హరించవేలేదు. అందువల్లనే సాతాను లేక సాతాను ప్రతినిధులు సాతాను శక్తిని బట్టి కొన్ని అద్భుతాలుగా కనబడే వాటిని ప్రదర్శించగలరు. అంత మాత్రాన మనం మోసపోనక్కర్లేదు. అద్భుతాల కారణాన్ని బట్టి యేసు ప్రభును స్వరక్షకునిగా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. నిజమే, అద్భుతాలు, స్వస్థతలు అనేవి యేసునందు మనం విశ్వాసం ఉంచడానికి కొంత సహాయపడినప్పటికీ అద్భుతాలు మాత్రమే యేసునందు మన విశ్వాసానికి ప్రాతిపదిక కాకూడదు. ఎందుకంటే సాతాను కూడా ఇతర నామాల్లో తన శక్తిని బట్టి కొన్ని అద్భుతాలను చేసి చూపగలడు. ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి సాతానుకు అటువంటి శక్తి ఉంది. అందుకే యేసు ప్రభువును ఒక సూచక్రియ చేయమని యూదులు అడిగినప్పుడు యోనాను గుర్చిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహింపబడదని ప్రభు స్పష్టం చేశాడు. యోనా చేప గర్భములో 3 రాత్రింబగళ్ళు ఉన్నట్లు మనుష్య కుమారుడైన యేసు ప్రభు మనుషుల పాపాల నిమిత్తం సిలవలో బలైపోవడానికి ఈ లోకములో నరావతారిగా ఉద్భవించినటువంటి సాక్షాత్ భగవంతుడు భూమి గర్భములో 3 రోజులు ఉంటాడని, తిరిగి సజీవంగా లేస్తాడని, ఆ రీతిగా పాపల నిమిత్తం మరణించి మరణాన్ని గెలిచి సజీవంగా లేచే ఆ ఒక్క అద్భుతం యేసు ప్రభునందు విశ్వాసముంచడానికి చాలని ప్రభు స్పష్టపరిచాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంకా మనం చూసినట్లయితే సాతాను ఒకప్పుడు పరలోకములో దేవుని సన్నిధిలో కాలుచున్న రాళ్ల మధ్య ఉండేవాడని, అతడు అపారమైన సౌందర్యాన్ని కలిగిన వాడని, అనేక మర్మాలు గ్రహించినవాడని, ఎంతో జ్ఞానాన్ని కలిగిన వాడుగా ఉండేవాడని, ఎంతో సౌందర్యవంతుడుగా ఉండేవాడని, దేవుడు అతనికిచ్చిన మహిమను బట్టి ఒక ప్రధాన కెరువుగా పరలోకంలో ఉండేవాడని, కానీ తను తాను దేవునికి పైగా హెచ్చించుకోవడాన్ని బట్టి, అతడు గర్వించినందును బట్టి దేవుడు అతన్ని త్రోసివేశాడని హెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో వ్రాయబడింది. సాతాను దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు అతనితో పాటు కొంతమంది దూతలు కూడా కలుసుకున్నారు. వారందరినీ దేవుడు పరలోకంలో నుండి త్రోసివేశాడు. వారే మరి అంధకార శక్తులుగా, అపవిత్రాత్మలుగా ఈ లోకంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నట్లు మనం గ్రహించగలం. సాతానుకు రకరకాలైన పేర్లున్నాయి. బయల్జబూబని, బెలియాలని, అబద్ధోనని అనేకమైన పేర్లతో పిలువబడుతున్నాడు. సాతాను క్రింద అనేక శ్రేణులలో వివిధ రకాలైన సాతాను సేవకులు, ప్రతినిధులు, శక్తులు ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. పుతోను అనే దయాన్ని గురించి అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 16 నుండి 18వ వాక్య భాగములో వ్రాయబడింది. ఈ పుతోను అను దయం పట్టినటువంటి స్త్రీ సోద చెబుతూ తన యజమానులకు అపారమైన లాభాన్ని ఆర్జించి పెట్టినట్లు మనం చూస్తున్నాం. సాతాను కూడా దేవుని బిడ్డలను గుర్తించగలదు. అందుకే ఆ పుతోను అను దయం పట్టినటువంటి స్త్రీ దైవజనులైన పౌలును సీలను చూసినప్పుడు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్న దైవజనులు, దేవుని సేవకులని బిగ్గరగా చెప్పినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే పౌలు యేసు నామములో ఆమెలోని దయ్యాన్ని వెళ్ళగొట్టగానే ఆ స్త్రీకి సోద చెప్పేటటువంటి శక్తి పోయినట్లు కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ రీతిగా సాతాను క్రింద రకరకాలైన శ్రేణులలో వివిధ రకాలైన సాతాను శక్తులు అతన్ని సేవిస్తూ ఉన్నాయి. సాతాను కాపురమున్న స్థలమని కూడా ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. సాతాను ఒకేసారి అనేక చోట్ల ఉండలేడు, కానీ తన యొక్క శక్తులను వివిధ స్థలాలకు పంపుతూ ఉంటాడు. వివిధ దేశాలకు, పట్టణాలకు అధికారులుగా, అధిపతులుగా సాతాను తన అనుచరులను నియమిస్తాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో గల వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, దానియేలు ప్రార్థిస్తుండగా దేవుడు అతనికి సమాధానాన్ని వెంటనే పంపించాడు. ఆ సమాధానాన్ని తెస్తున్నటువంటి దేవుని వార్తాహరుడు మరి దానియేలు వద్దకు వస్తూ ఉండగా పారసీక దేశ అధిపతి అతన్ని 21 రోజులు ఎదిరించినట్లు మనం చూస్తున్నాం. ఎవరా పారసీక దేశ అధిపతి? సాతాను చేత పారసీక దేశానికి అధిపతిగా నియమించబడినటువంటి ఒక సాతాను అనుచరుడైన దుష్టశక్తి అని మనం గ్రహిస్తున్నాం. తిరిగి ప్రధాన దూత అయిన మిఖాయేలు ఆ యొక్క వార్తాహరునికి సహాయం చేయడానికి వచ్చినప్పుడు అతడు ఆ పారసీక దేశ అధిపతి దిగ్బంధన నుండి విడిపించబడి దానియేలును చేరి దానియేలుకు దేవుని సందేశాన్ని అందించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో కొన్ని రకాలైన ప్రత్యేక సాతాను శక్తులుంటాయి. అమెరికా దేశంలో ఒక రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక బాబాగా పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తి మరి తన యొక్క బోధనల ద్వారా, సాతాను సంబంధమైన బోధనలు, ఫ్రీ సెక్స్, మరి స్వేచ్ఛాయుతమైనటువంటి కాముకత్వాన్ని ప్రతిపాదిస్తూ అనేక మందిని ఆకర్షించాడు. అపారమైన సంపదను సమకూర్చుకున్నాడు. ఆ రీతిగా అమెరికా దేశంలో అనేక మంది నైతికంగా పతనమైపోవడానికి ఆ వ్యక్తి, అతని సంస్థ, అతని బోధనలు కారణభూతమయ్యాయి. కొంతమంది దైవజనులు ఆ స్థలానికి వెళ్లి ఒక ప్రదేశములో మోకరించి కన్నీటి ప్రార్థన చేసి ఉపవాసముండి ఆ యొక్క ప్రాంతం నుండి ఆ సాతాను శక్తులు వెళ్లిపోవాలని యేసునామలు ఆజ్ఞాపిస్తూ వారు ప్రార్థించి వచ్చివేశారు. ఒక నెల కాలములోనే ఆ యొక్క వ్యక్తి మరణించడం, ఆ యొక్క సంస్థ చాలా వరకు చిన్నాభిన్నమైపోవడం మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. ఆ రీతిగా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు సాతాను కాపురమున్న స్థలాలుగా మనం గుర్తించగలం. ఆయా ప్రాంతాల్లోని దైవజనులు ఏక మనస్సుతో ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ సాతాను శక్తులను బంధించి తరిమివేస్తే ఆ సాతాను శక్తులు అక్కడి నుండి తప్పకుండా పారిపోతాయి. దేవునికి స్తోత్రం. పౌలు భక్తులు యేసునామంలో సాతాను శక్తులను వెళ్లగొట్టడం చూసినప్పుడు కొంతమంది మంత్రగాళ్లు కూడా పౌలు చాటున చేయుచున్న యేసునామన వెళ్ళిపోమని దయ్యాలకు ఆజ్ఞాపించడం ప్రారంభించారు. అపొస్తల కార్యములు 19:13-16 గల వాక్య భాగంలో మనం చూసినట్లయితే స్కెవయ అనే ఒక ప్రధాన యాజకుని 7 కుమారులు కూడా ఆ రీతిగా చేసేవారట. ఒకసారి వారు ఒక గృహములో దయ్యాన్ని వెలగొట్టడానికి పూనుకున్నారు. పౌలు ఉచ్చాటన చేయుచున్న యేసునామన దయ్యమా వెళ్ళిపో అని గద్దిస్తూ ఉండగా ఆ యొక్క దయ్యం, నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, మీరెవరని వారిని ప్రశ్నించి ఆ దయ్యం పట్టినవాడు వారి మీద దూకి వారిని కొట్టి గాయపరిచినప్పుడు వారు దిగంబరులై ఆ ఇంటి నుండి పారిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ నింపుదల లేకుండానే, దేవుని శక్తి లేకుండానే, కేవలం యేసునామంలో దయ్యాలను వెళ్లగొట్టడానికి పూనుకునేటటువంటి వారు బహు జాగరూకులై ఉండాలి. ఎందుకంటే చివరికి వారు సాతాను చేతిలో ఎంతో కీడును తప్పకుండా అనుభవిస్తారు. నిజమే, యేసునామంలో దయ్యాలు లోబడతాయి. లూకాసువార్త 10:17 పరిచర్య నుండి తిరిగి వచ్చినటువంటి యేసుప్రభు శిష్యులు, ప్రభువా, దయ్యాలు కూడా నీ నామంలో మాకు లోబడుతున్నాయని సంతోషంగా చెప్పారు. అయితే ప్రభు ఎంతో ఆనందించాడు. కానీ దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించక మీ పేర్లు దేవుని జీవ గ్రంథంలో వ్రాయబడినందుని బట్టి సంతోషించమని ప్రభు సెలవిచ్చాడు. ఎందుకంటే యేసునామంలో దయ్యాలను వెళ్లగొట్టవచ్చు, యేసునామంలో అనేకమైన అద్భుతాలు చేయవచ్చు. కానీ ఆ రీతిగా చేస్తున్న వ్యక్తుల్లో యేసు ప్రభు లేనట్లయితే, వారు దేవుని ఆత్మపూర్ణులు కానట్లయితే అంత్య దినాన ప్రభు వారిని గుర్తించడు. ప్రభువా, నీ నామన మేము దయ్యాలు వెళ్లగొట్టాం, నీ నామన ప్రవచించాం, నీ నామన అనేకమైన అద్భుతాలు చేశామని చెప్పినప్పటికీ అక్రమము చేయవారులారా, మీరెవరో నేను ఎరుగను, నా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని వారిని ప్రభు తరిమివేస్తాడని మత్తయి సువార్త 7:19-23 గల వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. సాతాను కూడా నిజమైన దేవుడెవరో, నిజమైన దైవజనులెవరో బాగా తెలుసు. పోతే దయ్యాలు మనుష్యులలో దూరి వారిలో ఉండి తమ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటాయి. మార్కు సువార్త 5:00 మనం చూసినట్లయితే మొదటి నుండి అక్కడ సేన అనే దయ్యములు పట్టినవాడు ఒక వ్యక్తి ఉన్నట్లు మనం చూస్తున్నాం. అతనిలో ఒక్క దయ్యం కాదు గాని అనేకమైన దయ్యాలున్నట్లు ప్రభు గుర్తించాడు. అతనిలో ఉండే దయ్యాలను బయటికి రావాలని యేసు ప్రభు ఆజ్ఞాపించాడు. యేసు ప్రభు ఆజ్ఞతో వణికి అతనిలో ఉండే అనేకమైన వేల దయ్యాలు బయటికి వచ్చి సముద్రము దగ్గర ఉన్నటువంటి పందులలో దూరినప్పుడు దాదాపు 2,000 ఉన్న పందులన్నీ పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చినాయని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా దయ్యాలు మనుషుల్లో, జంతువుల్లో దూరుతూ ఉంటాయి. ఇస్కరియోతు యూదాలో కూడా సాతాను ప్రవేశించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ, మీ 12 నేను ఏర్పరచుకున్నాను, అయితే మీలో ఒకడు సాతాను అని ఇస్కరియోతు యూదాను పేర్కొన్నట్లు యోహాను సువార్త 6:70 మనం చూస్తూ ఉన్నాం. సాతాను శక్తులు మనలో ప్రవేశించకుండా మనం జాగరూకులుగా ఉండాలి. మనం పోరాడేది మనుషులతో కాదు. కొన్నిసార్లు మనకు విరోధంగా అనేక మంది మనుషులు లేచి మన కీడు కలగచేయడానికి ప్రయత్నించవచ్చు. అయితే మనం రక్త మాంసాలతో, అనగా శరీరాలతో పోరాడడం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 పౌలు భక్తులు ఈ సత్యాన్ని ఈ రీతిగా చెప్తున్నాడు. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. సాతాను శక్తులు మనుష్యుల్లో దూరి వారిని రెచ్చగొట్టినప్పుడు అటువంటి వ్యక్తులు సాతాను శక్తులను బట్టి దేవుని బిడలకు కీడును హానిని కలగచేయడానికి ప్రయత్నించవచ్చు. అందును బట్టే ఆది క్రైస్తవులు ఈ రీతిగా హింసించబడినట్లు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం నుండి 38వ వచనం వరకు గల వాక్య భాగములో ఈ రీతిగా వ్రాయబడింది. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అటు వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. ఎందుకు ఈ రీతిగా క్రైస్తవులు హింసించబడ్డారు, నేటికీ హింసించబడుతున్నారు? యేసుప్రభు అయితే క్రైస్తవులకు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని సెలవిచ్చాడు. యేసుప్రభు ఇచ్చిన ఈ ఆజ్ఞను పాటించే క్రైస్తవుల పట్ల కొందరు మనుష్యులు అమానుష్యంగా ప్రవర్తించడానికి కారణం వారిలో దూరి వారిని రెచ్చగొట్టేటటువంటి సాతాను శక్తులే అని మనం గ్రహిస్తున్నాం. సాతాను మనుష్యులను వివిధ రకాలైనటువంటి పాపాలతో, అసూయతో, ద్వేషంతో, కాముకతతో నింపి వారు పాపం చేసేలాగా వారిని ప్రేరేపించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం సాతానుకున్నటువంటి కొన్ని పేర్లను పరిశీలిద్దాం. వాడు చేసే కార్యాలను బట్టి వానికి కొన్ని నామములు ఇవ్వబడినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటిదిగా సాతాను ఈ లోకాధికారిగా పేర్కొనబడ్డాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనములో యేసు ప్రభు సాతానును ఈ లోక అధికారి అని పేర్కొంటూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో ఏం రాయబడిందంటే, ఈ లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది అని వ్రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం వాక్యానుసారం, ఈ లోకమందు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉన్నాయని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ మూడు రకాలైనటువంటి లౌకికమైన విషయాల్లో సాతాను యేసుప్రభువును శోధించి పడవేయాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. యేసుప్రభు వాక్య ఖడ్గంతో సాతాను ఎదిరించి సాతాను ఓడించాడు. అదే రీతిగా యేసుప్రభును వెంబడిస్తున్న మనలను ఈ లోకాధికారి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ముల చేత శోధించాలని చూస్తాడు. సంసోను శరీరాశ చేత చాలా పీడించబడ్డాడు. స్త్రీ సంబంధమైన బలహీనతను బట్టి అతడు చివరికి ఆ బలహీనతలోనే పతనమైపోయాడు. అయితే ప్రభు కృపను బట్టి మరణానికి ముందుగా తిరిగి లేచి మారుమనసు పొందాడు. దావీదు నేత్రాశ చేత వ్యభిచార పాపంలో పడవేయబడి ఆ పిదప హత్య కూడా చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీని అతడు చూసిన తక్షణం అతనిలో ఒక కోరిక జనించింది. ఆ స్త్రీని అనుభవించాలనే దురాశ కలిగి ఆ స్త్రీని, అనగా ఇతరుని భార్యను, తన రాజనగరికి పిలువనంపించి ఆమెతో వ్యభిచరించాడు. జీవపు డంబం అంటే అధికార దర్పం. ఈ లోకములో అధికారాన్ని పట్టుకోవాలి, పదవుల కొరకు ప్రాకులాడడం, మనుష్యుల మధ్య గణపరచబడాలని కోరుకోవడం, మనుష్యులకు పైగా అధిపతులుగా ఉండాలని ఆరాటపడ్డం. నెబుకద్నెజరు తాను గొప్ప రాజును కాబట్టి తన యొక్క రాజ్యాన్ని బట్టి ఎంతో అహంకరించాడు. జీవపు డంబముతో నింపుబడి గర్వించినప్పుడు అతడు పడద్రోయబడి ఒక మృగము వలె అరణ్యములోనికి తరమబడినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని వలన పుట్టినటువంటి వారు ఈ శరీరాశలను, నేత్రాశను, జీవపు డంబాన్ని జయిస్తారు. ఈ లోకములో పదవుల కొరకు ప్రాకులాడరు. ఈ లోకములో తమ శరీరాశలు నెరవేర్చుకోవడానికి వారు ప్రాకులాడరు. పరిశుద్ధాత్మ శక్తితో శరీరాశలను అణచి నేత్రాశ నుండి తప్పించబడి ప్రభులో ముందుకు సాగిపోతారు. అవ్వ కూడా నిషిద్ధ ఫలాన్ని చూసి అది కన్నులకు చాలా రమ్యమైందిగా కనిపిస్తుండడాన్ని బట్టి సాతాను యొక్క ఉద్బోధకు లోబడి తాను తన భర్త అయిన ఆదాము నిషిద్ధ ఫలాన్ని తినడం ద్వారా ఈ లోకంలోనికి పాపాన్ని మరణాన్ని ప్రవేశపెట్టారు. మానవుని పాపం నుండి నరకం నుండి రక్షించడానికే దేవుడు సాక్షాత్తుగా నరవతారిగా యేసుక్రీస్తుగా ఈ లోకములో అవతరించి సెలవులో తన రక్తాన్ని చిందించి నమ్మిన ప్రతి పాపికి ఉచితంగా పాపక్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీర కార్యాలు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరు. అయితే మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయని పౌలు భక్తులు ఈ రీతిగా గలతీలకు రాసిన పత్రిక 5:16-22 వరకు గల వాక్య భాగంలో వివరిస్తూ ఉన్నాడు. సాతానుకు శోధకుడు అనే పేరు కూడా ఉన్నట్లు మనం తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 3:5 చూస్తూ ఉన్నాం. నీవు పరిశుద్ధాత్మపూర్ణమైనంత మాత్రాన సాతాను నిన్ను శోధించడు అని భ్రమపడకు. సాతాను సాక్షాత్ భగవంతుడైన యేసుక్రీస్తు ప్రభుని శోధించాడు. తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండా జాగ్రత్త పడాలని పౌలు భక్తులు కొరింథీయుల సమాజ పత్రిక 10:12 హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇతరులకు క్రీస్తు సువార్త ప్రకటించి ఒకవేళ తానే భ్రష్టుడై పడిపోతానేమోనని తన శరీరాన్ని నలగొట్టి లోపరుచుకుంటున్నట్లు పౌలు భక్తులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 ప్రకటిస్తూ ఉన్నాడు. శోధకుని పని విశ్వాసులను శోధించడం. దేవుని వెంబడించేటటువంటి వారిని అనేక శోధనలకు గురి చేసి వారిని పడగొట్టి పతనావస్థలోనికి వారిని త్రోయడమే సాతాను చేసేటటువంటి పని. అయితే దేవుడు నమ్మదగినవాడు, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా కలగచేస్తాడని కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10:13 పౌలు భక్తులు వివరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రియ శ్రోత, నీవు పాపంలో పడిపోయావా? అసలు పాపంలో పడిపోయిన సంగతి నీకు తెలియదేమో. సామెతల గ్రంథం 30:12 ఈ రీతిగా వ్రాయబడింది: తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగ బడని వారి తరము కలదు. సామెతల గ్రంథం 16:25 ఏం చెబుతూ ఉందంటే, ఒకని మార్గం వానికి యథార్థంగానే కనిపిస్తుంది, కానీ తుదకు అది మరణమునకు త్రోవ తీస్తుంది. అందుకే సామెతలు 16:2 ఈ రీతిగా జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడతాయి, కానీ యెహోవాయే ఆత్మలను పరిశోధించేటటువంటి వాడు. ప్రియ శ్రోత, నీవు క్రీస్తు రక్తములో కడగబడ్డావా? యేసు ప్రభు రక్తములో శుద్ధి చేయబడ్డావా? ప్రభు యేసునందు విశ్వాసముంచావా? దేవుని ఆత్మచేత నీవు నింపబడ్డావా? కేవలం నామకార్త క్రైస్తవునిగా ఉన్నావా? నిన్ను నీవు ప్రభు యొక్క ముఖకాంతిలో ఈ క్షణమే పరిశీలించుకోమని నేను కోరుతూ ఉన్నాను. ఒకవేళ నీవు పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు. నీతిమంతుడు 7 పడినా తిరిగి లేస్తాడని సమెతల గ్రంథం 24:16 వ్రాయబడింది. ప్రభు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడని 14:4 పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడని కీర్తనకారుడు 37:24 పేర్కొంటున్నాడు. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నదని కీర్తన గ్రంథం 94:18లో వ్రాయబడింది. యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడని కీర్తన 145:14లో వ్రాయబడింది. కాబట్టి ఒకవేళ నీవు పడిన స్థితిలో ఉన్నట్లయితే ఎంతమాత్రం నీ యొక్క నిరీక్షణను కోల్పోకు. మీకా 7:8 భక్తుడి రీతిగా అంటున్నాడు, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి అందును, నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. హల్లెలూయా. ప్రేమైన శ్రోత, నీవు ఎంత భయంకరమైన స్థితిలో పాపములో దిగజారిపోయి పతనావస్థలో ఉన్నా సరే ఇప్పుడే ప్రభు వైపు చూడు. ప్రభు తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోస్తివి, అయితే యెహోవా నాకు సహాయం చేసినని కీర్తనకారుడు 118:13లో సాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా దేవుడు ఏమంటున్నాడో చూడండి. 3:22లో యెహోవా దేవుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. అవును, తప్పిపోయిన కుమారుని వలె పడిపోయినటువంటి వారికి జ్ఞానోదయం కలగాలి. ప్రభు దగ్గరికి తిరిగి రావాలనే జిజ్ఞాస మాత్రమే కాదు గాని వారు తిరిగి తాము పడిన స్థితి నుండి లేచి ప్రభును సమీపించాలి. మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తాడని యోహాను రాసిన మొదటి పత్రిక 1:10లో యోహాను భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వారు దిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని సామెతల గ్రంథం 28:14లో వ్రాయబడింది. అసలు ప్రభు నీవు పడిపోకుండా కూడా కాపాడగలడు. కీర్తన గ్రంథం 56:12లో నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావని కీర్తనకారుడు చెబుతున్నాడు. అవును, యూదా 24:25లో మనం చూస్తున్నాం, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్. ప్రభు నమ్మదగినవాడు, సమస్త దుష్టత్వము నుండి మనల్ని తప్పించి కాపాడగలడు. అయితే అటువంటి విశ్వాసం నీకుందా ప్రియమైన శ్రోత? దోషములు కనిపెట్టి చూస్తే ఎవరు కూడా ప్రభు ఎదుట నిలవలేరు. అయితే జనులు ఆయన యందు భయభక్తులు నిలిపినట్లు ఆయన యొద్ద క్షమాపణ లభ్యమవుతూ ఉంది అని కీర్తన గ్రంథం 130:3-4 వ్రాయబడింది. ప్రభు నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవని కీర్తనకారుడు 86:5 చెబుతున్నాడు. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను, తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడని విలాపవాక్యముల గ్రంథం 3:22-25 వర్గాల వాక్య భాగములో వివరించబడింది.
ప్రభువా నీ వాత్సల్యమాయడలా అనుదినము నూతనము గాను, పుట్టుచున్నందుబట్టి యేసయ్యా మేము నిర్మూలం కాలేదు దేవా. స్తోత్రం ప్రభువా, నీ వాత్సల్యం మా ఎడల అనుదినము నూతనము గాను. కుండామము కాచి తండ్రి ఎదుట నిర్దోషులుగా నిలుపన్ శక్తి గల మా రక్షక. తొట్టిల్లకుండామము కాచి తండ్రి ఎదుట నిర్దోషులుగా నిలుపన్ శక్తి గల మా రక్షక. మహిమయు ఆత్మ్యమున్ యుగ యుగములను చెల్లుము నీకే అధికారం ఆధిపత్యం. సర్వయుగములు చెల్లును నీకే ప్రభువా, నీ వాత్సల్య మా ఎడల అనుదినము నూతనము గాను. పుట్టుచున్నందును బట్టి యేసయ్యా మేము నిర్మూలం కాలేదు దేవా. స్తోత్రం ప్రభువా, నీ వాత్సల్య మా ఎడల అనుదినము నూతనము గాను.